ఓం శాంతి. మురళీ డేట్ 27/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ విశాలమైన పాత ప్రపంచం వినాశనం కానున్నది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కావున కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్రులుగా అవ్వండి. ప్రశ్న, పరమాత్మ గురించి మనుష్యులు అర్థం చేసుకోలేని ఏ అద్భుతమైన విషయం గురించి పిల్లలైన మీకు తెలుసు? జవాబు, ఏ విధంగా ఆత్మ జ్యోతిర్బిందువు, అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అని మీరంటారు. ఈ అద్భుతమైన విషయాలు మనుష్యుల బుద్ధి పరిధికి అతీతమైనవి. కొందరు పిల్లలు కూడా ఈ విషయంలో తికమక పడతారు. కానీ పిల్లలు అలా తికమక పడకండి. చిన్న రూపంలో బాబాని స్మృతి చెయ్యలేకపోతే పెద్ద రూపంలో స్మృతి చెయ్యండి. కానీ తప్పకుండా స్మృతి చెయ్యాలి. పాట, ఓ రాత్రి ప్రయాణించే యాత్రికుడా అలసిపోకు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. కావున పిల్లలు ఆత్మ అభిమానులుగా కూర్చోవాలి. ఈ విధంగా ఇంకెక్కడా అర్థం చేయించబడదు. ఆత్మ అభిమానులుగా కూర్చోండి అని సాధు సన్యాసులు ఎవరు అనరు. ఈ విషయాన్ని ఒక్క బాబానే అర్థం చేయిస్తారు. ఇంకా ఎవరికి ఇలా చెప్పటం రాదు. ఈ యుక్తిని ఎవరూ తెలియచేయలేరు. మీరు ఒక ఆత్మ అని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఆత్మే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఒక్కసారి బ్యారిస్టర్గా ఇంకొకసారి డాక్టర్గా అవుతూ ఉంటుంది. ఆత్మనే ఇప్పుడు పతితంగా అయ్యింది, మళ్లీ పావనంగా అవుతుంది. ఆత్మలో జ్ఞాన ధారణ జరుగుతుంది. బాబా నిరాకారుడు, జ్ఞాన సాగరుడు. కావున తప్పకుండా వారొచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. వారు పతిత పావనుడైనప్పుడు మరి తప్పకుండా వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా. అతడు ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్మ. మీ తండ్రినైన నేను ఉన్నతోన్నతుడను, జ్ఞాన సాగరుడను. నాకు నా శరీరం లేదు అని బాబా తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానమంతటిని మీ ఆత్మ ధారణ చేస్తుంది. కావున మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. దేహ అభిమానం ఉండకూడదు. వినేవారు మరియు వినిపించేవారు కూడా దేహీ అభిమానులుగా ఉండే స్థానం ఇంకెక్కడా ఉండదు. బాబా నిరాకారుడు, వారొచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగిలిన మనుష్యులందరూ దేహ అభిమానులే. లక్ష్మీనారాయణులు ఆత్మ అభిమానులుగా ఉన్నారు అని అన్నా వారి దేహంపై అభిమానమైతే ఉంటుంది కదా. ఈ జ్ఞానాన్ని ఒక్క పరంపిత పరమాత్ముడే వచ్చి ఇస్తారు. ఆత్మ ధారణ చెయ్యవలసి ఉంటుంది. పతితం నుండి పావనంగా అయ్యే యుక్తిని ఆత్మకే తెలియచేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పతనమై ఉంది. మరలా దీనిని పైకి ఎత్తేందుకు వారు వస్తారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. పతనం అనగా నాశనం, ఉన్నతి అనగా నిర్మాణం, స్థాపన మరియు వినాశనం. దేని స్థాపన? కొత్త ప్రపంచ స్థాపన, స్వర్గ స్థాపన మరియు పాత నరకం యొక్క వినాశనం. వినాశనము మరియు స్థాపన. కలియుగం పాత ప్రపంచం. ఇది తప్పకుండా వినాశనం అవ్వాలి. వినాశనానికి గుర్తు ఈ మహాభారీ మహాభారత యుద్ధం. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపననే చేస్తారు కదా. మహాభారత దేశపు వృత్తాంతాన్ని మహాభారత శాస్త్రంలో చూపిస్తారు. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపననే చేస్తారు కదా. ఇది అనంతమైన వినాశనం, అనంతమైన స్థాపన. పిల్లల కోసం తండ్రే కొత్త ఇంటిని నిర్మిస్తారు. తప్పకుండా మరలా పాత దానిని వినాశనం చేస్తారు. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని మీరు భావిస్తారు. తమో ప్రధానం నుండి మరలా సతో ప్రధానంగా అయ్యేందుకు మనల్ని తయారు చేస్తున్నారు. వినాశనం కోసం మహాభారత యుద్ధం చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు ఇది ఆ సమయమే అని కూడా అంటారు. మహాభారత సమయంలో ఉన్న నక్షత్ర మండలాలే ఇప్పుడు పరస్పరం కలిశాయి అని అంటారు. భారతదేశం ఉన్నతి మరియు పతనముల అద్భుత కథ అని మెట్ల చిత్రంలో కూడా వ్రాసి ఉంది. ఈ వాక్యంలో కల్పకల్పము అన్న పదం కూడా రావాలి. ప్రారంభం నుండి చివరి వరకు మనుషులు మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మనుషుల బుద్ధికి గాడ్రేజ్ తాళం వెయ్యబడి ఉంది. ఈ విషయాలను మనుషులు తెలుసుకోవాలి. పాత్రను అభినయించేందుకు ఆత్మలు ఇక్కడ శరీరాన్ని ధారణ చేస్తాయి. కావున డ్రామా ఆది మధ్య అంతములను రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన పాత్రదారులను మొదలైన వారిని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు డ్రామా ఆది మధ్య అంతముల గురించి, ఎవరు ఎవరో మొత్తం డ్రామా అంతటి గురించి ఆది నుండి అంతిమం వరకు తెలిసింది. బాబా ద్వారా ఈ జ్ఞానమంతా లభిస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా తెలిసింది. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. భౌతిక జ్ఞానాన్ని ఫిలాసఫీ అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పిల్లల బుద్ధిలో కూర్చోపెట్టటం జరిగింది. ఇప్పుడు 84 జన్మల నాటకం పూర్తవుతుందని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళతాము, కాని పతితులెవ్వరూ అక్కడకు తిరిగి వెళ్లలేరు. అలా వెళ్లగలిగితే ఇన్ని జప తపాదులు ఎందుకు చేస్తారు? పవిత్రులుగా అయ్యేందుకే గంగా స్నానాలు చేసేందుకు వెళతారు. కాని వాటి వల్ల ఎవరూ పావనులుగా అవ్వలేరు. కావుననే ఎవరూ తిరిగి వెళ్లలేరు. ఎన్నో కోతలు కోస్తూ ఉంటారు, ఫలానా వ్యక్తి నిర్వాణధామానికి వెళ్లారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. కాని ఎవరూ తిరిగి వెళ్లలేరు. పాత్రదారులందరూ ఇక్కడే ఉన్నారు అని బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కాబట్టి అందరూ రంగస్థలంపై నుంచని ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉపస్థితులై ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారంతా ఎక్కడున్నారు? పైనుండి కిందకు వచ్చిన ఆత్మలన్నీ ఇప్పుడు ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నయ్యని మీరు అర్థం చేసుకున్నారు. కల్పపూర్వం కూడా తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యారు. బాబానే వచ్చి స్థాపన వినాశనం చేయిస్తారు. ఈ జ్ఞానం రాజాది రాజులుగా తయారు చేస్తుంది అని కూడా అంటారు. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని ఈ అనంతమైన తండ్రి అంటారు. కృష్ణుడు స్థాపన చెయ్యడు, రచయిత ఒక్క బాబానే. సృష్టి పతితంగా ఉన్నప్పుడు అంతా నన్నే పిలుస్తారు అని స్వయంగా బాబానే వచ్చి తెలియచేస్తున్నారు. అలాగని నేను ఏదో కొత్త సృష్టిని రచిస్తాను అని కాదు. ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు, అదంతా తప్పు. హే పతిత పావనారా అని మనుషులు పిలుస్తారు. మరి వారు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు కదా. స్వయంగా బాబానే వచ్చి కృష్ణపురి సాక్షాత్కారాన్ని చేయిస్తారు. కృష్ణుడు రావి ఆకుపై సముద్రంలో తేలుతూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇది సరైనదే. కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట కృష్ణుడే వస్తాడు. అతడు సముద్రం నుండి రాడు, గర్భ మెహల్ నుండి వస్తాడు. వేలుని నోట్లో పెట్టుకుని చాలా విశ్రాంతిగా గర్భ మెహల్లో ఉంటాడు. సత్యగల్లో ఉండే పిల్లలంతా గర్భ మెహల్లోనే ఉంటారు. వారు భక్తిలో గర్భ మెహల్కు బదులుగా సాగరంలో ఆకుపై కూర్చున్నట్లుగా చూపించారు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. బాబా, ఈ శాస్త్రాలన్నింటి సారం అర్థం చేయిస్తారు. ఇక్కడ గర్భ జైల్లో ఉంటారు, కావుననే మమ్మల్ని బయటకు తీయండి, మేమింకెప్పుడూ పాపాలు చెయ్యము అని పిలుస్తారు. కాని రావణుడు ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. మళ్లీ పాపాలు చెయ్యటం మొదలు పెడతారు. మీరు అర్ధకల్పం జైలు పక్షులుగా అయిపోతారు. దొంగలను జైలు పక్షులు అని అంటారు. బయట పడుతూ ఉంటారు, మళ్లీ దొంగతనాలు చేస్తూనే ఉంటారు. కావున మళ్లీ జైల్లోకి వెళ్లవలసి వస్తుంది. అందుకనే వారిని జైల్ పక్షులు అని అంటారు. ఇది రావణ రాజ్యమని బాబా అర్థం చేయించారు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. అది రామరాజ్యం. అక్కడ గర్భ జైలు ఉండదు, స్థూలమైన జైలు ఉండదు. ఇక్కడ ఎంతో మంది మనుషులు జైల్లో పడి ఉంటారు. గర్భ జైలు కూడా ఒక జైలే కదా. ఇక్కడ డబల్ జైలుంటుంది. ఇది కలియుగ అంతిమం కదా. పిల్లలైన మీరు నవ నిర్మాణం చేస్తున్నారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఉన్నతి మరియు పతనం ప్రతి కల్పం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచమే ఉన్నతి చెందుతుంది మరియు పతనమవుతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర భారతదేశానిది. ఆత్మ మరియు పరమాత్మలు చాలా కాలంగా వేరుగా ఉన్నారు అని కూడా అంటారు. మరి దానికి లెక్క కావాలి కదా. ఏ ఆత్మలు చాలా కాలం నుండి దూరంగా ఉన్నాయి? మొట్టమొదట పాత్రను అభినయించేందుకు దేవీ దేవత ధర్మానికి చెందిన ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఆ దేవతలు లేరు. ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్లిన వారి చిత్రాలు వారికి గుర్తుగా మిగిలాయి. రాజ్యమైతే సమాప్తమైపోయింది. గం సమాప్తమైపోతుంది. మళ్లీ నరకం వస్తుంది. ఆ తర్వాత నరకం సమాప్తమయ్యి స్వర్గం తయారవుతుంది. కావున కొత్త ప్రపంచ స్థాపన మరియు నరకముల వినాశనం జరుగుతుంది. స్థాపన కోసం పిల్లలు కావాలి కదా. అందులో ఉండేది కూడా మీరే. మొట్టమొదట దైవీ గుణాలు కలిగిన దేవతలుగా అవ్వవలసి ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అని కూడా అంటారు. మనుషులే అశుద్ధంగా అయ్యారు కదా. భగవాను వాచ గ్రహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ. ఇందులో పవిత్రంగా అవ్వాలి. ఇది బాగా అర్థం చేయించాలి. ఈ మృత్యులోకంలోని అంతిమ జన్మలో మనం పవిత్రంగా ఉంటాము. ఈ వికారాలపై విజయాన్ని పొందటం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు అని బాబా తెలియచేస్తున్నారు. ఈ విషయాలను పిల్లలు విని పాత ప్రపంచ వినాశనం ముందుంది అని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇది ఆ మహాభారత యుద్ధం. కామం మహాశత్రువు కావున ప్రతిజ్ఞ చెయ్యండి, ఇప్పుడు మేము పవిత్రంగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది. ఇది తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వినాశనం జరిగినప్పుడు ఎన్నో హాహాకారాలు జరుగుతాయి. చాలా కఠినమైన మృత్యువు ఉంటుంది. మీరు దానిని చూడలేరు కూడా. ఎవరికైనా ఆపరేషన్ జరిగేటప్పుడు బలహీనులు అక్కడ ఉండలేరు, పడిపోతారు. కావున డాక్టర్లు వారి పరివారాన్ని లోపలికి రానివ్వరు. అలాగే ఇది ఎంత పెద్ద ఆపరేషన్, ఒక్కరినొక్కరు హతమార్చుకుంటూ ఉంటారు. ఇది అశుద్ధ ప్రపంచం, ముళ్ళ అడవి, సత్యగాన్ని పూల తోట అని అంటారు. దేవతలు చైతన్యమైన పుష్పాలు కదా. స్వర్గంలో పూల తోట ఉంటుందని మనుషులు భావిస్తారు. వారు ఏదైతే వింటారో అదే చెప్తూ ఉంటారు. పూల తోట అని సత్యగాన్నంటారు. కాబట్టి వారికి ధ్యానంలో కూడా అదే కనిపిస్తుంది. అల్లా నాకు పుష్పాన్ని ఇచ్చాడు అని అంటారు. ఖుదాక బగీచా అనగా భగవంతుని పూల తోట బుద్ధిలో ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు పొందేందుకు భక్తి చేస్తారు. సాక్షాత్కారం జరిగితే మరతడు సర్వవ్యాపి కదా అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్లీ జరుగుతుంది. పిల్లలు ఏ వస్త్రాలతో ఎలా వచ్చారో అవే వస్త్రాలతో మళ్లీ కల్పం తర్వాత కూడా వస్తారు. డ్రామాను కొందరు బాగా అర్థం చేసుకుంటారు. బాబా వద్దకెవరైనా వస్తే, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా ప్రశ్నిస్తారు. అవును బాబా, మిమ్మల్ని కల్పపూర్వం కూడా కలుసుకున్నాము. మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. మరి మీరు ఏ పదవిని పొందారు అని బాబా ప్రశ్నిస్తారు. బాబా మమ్మ అని పిలిచినప్పుడు మరి తప్పకుండా వారి వంశంలోకి వస్తారు కదా. ఉన్నత పదవిని పొందే విధంగా పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. తప్పకుండా యుద్ధం కూడా జరుగుతుంది. నరక వినాశనం జరగవలసింది. మీ వద్ద చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలున్నాయి. రెండు గోళాలతో ఉన్న కృష్ణుడి చిత్రం కూడా ముద్రించాలి. ఇందులో చాలా స్పష్టముంది. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. కావున కాలు నరకం వైపు ఉంది. అలాగే మీ ముఖం స్వర్గం వైపు ఉంది. ఇది చాలా ఖచ్చితమైన విషయం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. కావున మీరు ఇంటినే స్మృతి చెయ్యవలసి ఉంటుంది. పాత ప్రపంచాన్ని మర్చిపోవలసి ఉంటుంది. దీనినే అనంతమైన వైరాగ్యము అని అంటారు. పాత ప్రపంచాన్ని వదిలి మనం బాబా వద్దకు వెళతాము. స్మృతి యాత్ర ద్వారానే అక్కడకు వెళతాము. ముఖ్యమైనది స్మృతి విషయమే. అందరూ స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు బాబా వచ్చి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఇది అవ్యభిచారి స్మృతి. దీనిని అర్థ సహితంగా తెలియచేస్తారు. శివ్ బాబా కూడా బిందువేనని మీకు తెలుసు. స్వయాన్ని బిందువైన ఆత్మగా భావించాలి. అలాగే తండ్రిని కూడా బిందువుగా భావించాలి. ఇది కొత్త విషయం కాబట్టి మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని మరియు ఇంటిని స్మృతి చెయ్యాలి. అచ్చా బిందువు చిన్నగా అనిపిస్తే మరి ఇల్లైతే పెద్దగానే ఉంది కదా. కావున ఇంటిని స్మృతి చెయ్యండి. బాబా కూడా అక్కడే ఉంటారు. బాబా ఎక్కడుంటారో అక్కడకు మీరు, మేము అందరము వెళతాము. బిందువు గుర్తుకు రాకపోతే కనీసం ఇల్లైనా గుర్తుంటుంది కదా. అది శాంతిధామం, మళ్ళీ ఇక్కడ సుఖధామం ఉంటుంది. ఇప్పుడిది దుఃఖధామం. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా చదువుతున్నారు. మళ్ళీ సుఖధామంలోకి వచ్చేస్తారు. ఆ తండ్రికి మీరు పిల్లలు కాబట్టి మీకు తప్పకుండా స్వర్గ రాజ్య అధికారం కావాలి. కల్పపూర్వం కూడా శివబాబా వచ్చారు, స్వర్గ రాజ్య అధికారాన్ని ఇచ్చారు, కాని మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీకు ఇచ్చేందుకు నేను మళ్లీ వచ్చాను అని బాబా తెలియచేస్తున్నారు. మీరు ఎన్నోసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. లెక్కలేనన్ని సార్లు వారసత్వాన్ని తీసుకున్నారు. అయినా ఇటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మాయా తుఫాన్ల వల్ల ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కావుననే మాయా అటువైపుకు లాగుతున్నట్లుగా, ప్రభువు ఇటువైపుకు లాగుతున్నట్లుగా నాటకాన్ని కూడా చూపిస్తారు. జ్ఞానంలో విఘ్నాలు ఏవీ రావు, స్మృతిలోనే విఘ్నాలొస్తాయి. ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు మహారథులుగా అవ్వండి అని బాబా తెలియచేస్తున్నారు. ఈ పాత ప్రపంచానికి మంటలంటుకుంటాయి. ఈ యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ కానున్నది. కావున మహావీరులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీరు అఖండమైన స్థిరమైన రాజ్యాన్ని పొందాలి. మీ బుద్ధి యోగం ఈ విధంగా బాబాతో పాటు ఉన్నట్లయితే ఎన్ని తుఫాన్లొచ్చినా మాయ ఏమీ చెయ్యలేదు. ఇది మీ అంతిమ సమయంలోని స్థితి. స్కూల్లో కూడా పరీక్షలు చివరిలో బదిలీ అవ్వవలసిన సమయంలో జరుగుతాయి. మీ మాల కూడా చివరిలోనే తయారవుతుంది. ఫలానా వారు ఇలా అయ్యారు, ఫలానా వారు అలా అయ్యారు, వీరు దాసీగా అవుతారు, ఇలా మీకు ఎన్నో సాక్షాత్ కారాలు జరుగుతాయి. కానీ చివరిలో అప్పుడు ఏమీ చెయ్యలేరు. నేను ఇలా ఎందుకు చేశాను, శ్రీమత్తంపై ఎందుకు నడవలేదు అని పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. కాని ఇక అప్పుడు ఏమీ చెయ్యలేరు. ఇలా ఎంతో మంది పశ్చాత్తాప పడతారు. మనుషులు కూడా ఎవరినో ఒకరిని హతమార్చి ఆ తర్వాత పశ్చాత్తాప పడతారు. కాని హత్యతే జరిగిపోయింది కదా, ఏం చెయ్యగలరు? కావున మీరు ఏ తప్పు చెయ్యకండి, మీ పురుషార్థం చేస్తూ ఉండండి అని బాబా తెలియచేస్తూ ఉంటారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, 84 జన్మల నాటకం ఇప్పుడు పూర్తవుతుంది. తిరిగి ఇంటికి వెళ్లాలి కావున ఆత్మ అభిమానులుగా ఉంటూ పావనంగా అవ్వాలి. దేహ అభిమానాన్ని అంతం చెయ్యాలి. రెండో పాయింట్, అర్ధసహితంగా స్వయాన్ని బిందువైన ఆత్మగా భావిస్తూ బిందువైన బాబా అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. మహావీరులుగా ఈ మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి. వరదానం వ్యర్థమనే లీకేజ్ను సమాప్తం చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి భవ. సంగమ యుగంలో బాబ్ దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ అన్ని ఖజానాలను వ్యర్థంగా పోకుండా రక్షించుకున్నట్లయితే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారిగా అయిపోతారు. వ్యర్థం నుండి రక్షించుకోవటమనగా సమర్థులుగా అవ్వటం. ఎక్కడైతే సమర్థులుగా ఉంటారో అక్కడ వ్యర్థంగా పోవటం అన్నది ఉండదు. ఒక్కవేళ వ్యర్థమనే లీకేజ్ ఉన్నట్లయితే ఎంతైనా పురుషార్థం చెయ్యండి, కష్టపడండి, కానీ శక్తిశాలిగా అవ్వలేరు. కావున లీకేజ్ను పరిశీలించుకొని దానిని సమాప్తం చేసినట్లయితే వ్యర్థం నుండి అతిథులుగా సమర్థులుగా అయిపోతారు. స్లోగన్, ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండటం ఇదే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. అవ్యక్త ప్రేరణ అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పరమాత్మ జ్ఞానంలోని నవీనత, పవిత్రత. నిప్పు దూది కలిసి ఉన్నా కాని అగ్ని పుట్టదు అని వెంటనే అంటారు కదా. మీరు ఉపన్యాసం చేసేటప్పుడు కూడా పవిత్రత లేకుండా యోగ స్వరూపులుగా జ్ఞాన స్వరూపులుగా అవ్వనే అవ్వలేరు అని చెప్తారు కదా. మరి ఛాలెంజ్ ని ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఓం శాంతి.